సీతాయాశ్చరితం మహత్. ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. ఇది మీరు ఎక్కడ చూడండి, రామాయణంలో సీతమ్మ తల్లి కనపడుతుంది. ఈ సీతమ్మ తల్లి కనపడడంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. మీకు ప్రపంచంలో భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత ఉన్నతుడు కానివ్వండి, ఎంత సంస్కారవంతుడు కానివ్వండి, ఆయన కీర్తిని నిర్ణయించగలిగినటువంటి అధికారము ఒక్క భార్యకి మాత్రమే ఉంటుంది. ఇది అవిభాజ్యమైనటువంటి విషయం, మీరు తిరస్కరించలేనటువంటి విషయం. ఒక తమ్ముడు సరి అయిన వ్యక్తి కాడనుకోండి, అన్నగారు మహాప్రాజ్ఞుడు అనుకోండి, ఆ తమ్ముడు చేసేటటువంటి దుష్కార్యముల వలన అన్నగారి యొక్క ప్రతిష్టకి భంగం రాదు. ఇది కూడా రామాయణమే చెప్తుంది. అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ ఆయనకంటూ ఆయన చేసింది ఏమిటో మనకి రామాయణంలో ఏం కనపడదు. అందుకని ఆయనకి ఇంకా పేరు పెట్టలేదు మహర్షి. ఎంత గొప్పగా మాట్లాడారంటే అగస్త్య భ్రాత అన్నారంటే, అగస్త్యుడి సోదరుడు. అందుకే ఇప్పటికీ ఏమంటారంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు ఒకడు, అసలు ఊరు పేరు లేనివాడు ఒకడు ఉన్నారనుకోండి. ఆయనకి ఇద్దరు కొడుకులండి, పెద్ద ఆయన మీకు తెలుసు కదా, మహానుభావుడు ఆయన. రెండో ఆయన, మరి ఆయన ఏం చేస్తుంటాడండి, అగస్త్య భ్రాత అంటారు. అంటే పెద్ద ఆయనకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులు రెండో ఆయనకి లేవు. ఇది కూడా రామాయణంలోంచి వచ్చినటువంటి సామెత. కాబట్టి ఒక తమ్ముడు అన్నగారి కీర్తిని నిర్ణయించలేడు, కానీ అలాగే ఒక తండ్రి ఒక కొడుకు యొక్క కీర్తిని నిర్ణయించలేడు, కానీ ఒక భర్త యొక్క జీవితాన్ని భార్య శాసిస్తుంది, భర్త యొక్క కీర్తి ప్రతిష్టల్ని భార్య శాసిస్తుంది, భర్త యొక్క అభ్యుదయాన్ని భార్య శాసిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులూమజార్చిత అని. పులూమజార్చిత అంటే పులూముని యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ చేత అర్చింపబడినటువంటిది. ఎవరు పులూముని యొక్క కుమార్తె? పులూముని యొక్క కుమార్తె శచీదేవి. శచీదేవి చేత అర్చింపబడింది. ఎవరు? లలితాదేవి. లలితాదేవిని శచీదేవి అర్చిస్తే ఎవరికి ప్రయోజనం కలిగింది? ఇంద్రుడికి ప్రయోజనం కలిగింది. ఇంద్రుడు ఏమయ్యాడు? సామ్రాజ్య పట్టాభిషేకాన్ని పొంది, మహేంద్ర వైభవాన్ని పొంది, స్వర్గలోకాధిపత్యాన్ని పొందాడు. ఇంద్రుడికి ఆ పదవి ఎవరి వలన ఉన్నది? ఆయన భార్య ఉపాసన వలన ఉన్నది. భార్య పూజ ఎంత ముఖ్యమో, భార్య పూజ వలన ఎవరి జీవితము ఉద్ధరింపబడుతుందో లలితా సహస్రనామం మీకు చెప్తుంది. హర్షధర్మంలో, మన సనాతన ధర్మంలో నిన్న పెళ్లి చేసుకుని ఇవాళ విడాకులు ఇచ్చేసుకోవడం మనకి తెలియదు. లేకపోతే భర్త ఉండగానే భార్య తప్పు పనులు చేయడం, అది చాలా తేలికగా తీసుకోవడం, కామమే ప్రధానమైనటువంటి జీవన విధానంగా పెట్టుకుని సంచరించడం, పశు ప్రవృత్తితో ఉండడం, భౌతికమైనటువంటి అభివృద్ధిని చూసుకుని విర్రవీగిపోవడం, ఆధ్యాత్మికమైనటువంటి వైభవం చేతకాకపోవడం, ఇవి భారతదేశానికి తెలియనటువంటి విషయాలు. భారతదేశానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే మనం ప్రయోగించినటువంటి ఉపగ్రహాల వలన కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకున్నటువంటి అభివృద్ధి వలన కాదు, మనకున్న ఐశ్వర్యము వలన కాదు. భారతదేశాన్ని ఇప్పటికీ ఎందుకు గౌరవిస్తారు అంటే, నేను ఈ మధ్యనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక జర్మన్ బేస్డ్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఆ పుస్తకాన్ని రాశారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి హృద్రోగ నిపుణుడు. ఆయన ఎన్నో గుండె ఆపరేషన్లు చేశాడు, ఎంతమందికో ప్రాణాలు దానం చేశాడు. ఆయన ఒకచో భారతదేశానికి వచ్చాడు. వచ్చి భారతదేశంలో ఆయన అనుకోకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకేం పెడదామని అనుకోలేదు, అనుకోకుండా ఆయన హైదరాబాద్లో రామకృష్ణ మిషన్కి వెళ్ళారు. రామకృష్ణ మిషన్లో ఆ రోజు సాయంకాలం స్వామి రంగనాథానంద మాట్లాడుతున్నారు. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఆయన వెంటనే జర్మనీ వెళ్ళి ఒక పేపర్ రాశారు. అంతకుముందు ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేసిన ఆయన ఒక ఆశ్చర్యకరమైన పేపర్ రాశారు. ఇతపూర్వం అనేకమైనటువంటి గుండెల ఆపరేషన్ చేసి ఎందరికో ప్రాణదానము చేసిన వాడను నేను అని నేను అనుకున్నాను. నా నైపుణ్యమే హృద్రోగానికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణభిక్ష పెట్టగలిగినదైతే నేను ఏ ఆపరేషన్ చేసినప్పుడు కూడా 10 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయినా పర్వాలేదని నేను చేయలేదు. ప్రతి ఆపరేషను సక్సెస్ అవ్వాలనే చేశాను, అంతే సమర్థతతో చేశాను, అంతే దీక్షతో చేశాను, అంత నైపుణ్యంతో చేశాను. కానీ కొన్ని కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు వాళ్ళు బ్రతకలేదు, మరణించారు ఆపరేషన్ టేబుల్స్ మీద. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తరువాత నేను ఒక విషయం తెలుసుకున్నాను. భారతదేశంలో నా సమర్థతని మించి ఈశ్వర అనుగ్రహం ఉన్నదొకటి ఉన్నది, అది అనుగ్రహించిన నాడు నేను ఆపరేషన్ చేసి వాణ్ణి బతికించానన్న కీర్తి నాకు దక్కుతోంది, అది యశస్విని అమ్మవారు నన్ను ఇలా అనుగ్రహించినదని రంగనాథానంద ప్రసంగము చేత తెలుసుకుని నేను ఈశ్వర కింకరుడనైనాను. భారతదేశంలో సనాతన ధర్మము మాత్రమే యథార్థమును చెప్పగలదు, వాళ్ళు మాత్రమే ఉన్నదున్నట్లు ఆవిష్కరించగలడు అని ఆయన రాసిన పుస్తకాన్ని నా స్నేహితుడు ఒకడు నాకు బహుకరించి, కొట్టేశ్వరారు మీరు ఈ పుస్తకం చదవండి అన్నాడు. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. చూడండి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్త అంత గొప్పవాడయ్యి ఉండి ఉండవచ్చు, కానీ ఆ భర్త గౌరవాన్ని ఎవరు నిలబెడతారు, ఆ భర్త ఆయుర్దాయాన్ని ఎవరు నిలబెడతారు, అంటే భార్య నిలబెట్టగలదు, ఎలా నిలబెట్టగలదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మనకి శాస్త్రంలో సుముహూర్తం పెట్టినప్పుడు మనం ఏం చేస్తామండి, సుముహూర్తానికి మనం మంగళసూత్రం కట్టాం, సుముహూర్తానికి మనం చేసేది కేవలం జీలకర్ర బెల్లం పెడతాం అంతే. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టడం, ఏం జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఏమంటే మా ఇంట్లో జీలకర్ర కనపడలేదు ఆ సమయానికి, ఇది ఇంగు కనపడింది, ఇంగువ బెల్లం నూరి పెట్టకూడదా, పెట్టరు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే జీలకర్ర ముసలితనం రాకుండా చూస్తుంది, బెల్లానికి నిలవ దోషం ఉండదు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే మీరు గాజు కడ్డి మీద దూదిని వేసి రుద్దినా సరే విద్యుత్ శక్తి పుడుతుంది అని శాస్త్రజ్ఞులు అంగీకరించారు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు కూడా విద్యుత్ శక్తి పుడుతుంది, కానీ రెండింటినీ కలిపి నూరినటువంటి ముద్దని సుముహూర్త సమయంలో వాళ్ళిద్దరి నక్షత్రాలు ఏకీకృతమైనప్పుడు ఒకరి యొక్క మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే వారిద్దరి మధ్య జీవితంలో ఒక బండికి రెండు చక్రాలుగా తమ జీవిత పథాన్ని నడిపించుకోగలిగినటువంటి ఒక గొప్ప అవగాహన కలుగుతుంది, త్యాగము కలుగుతుంది. అలాంటి భావన కలిగితే తప్ప వాళ్ళు దంపతులుగా ఉండడానికి యోగ్యులు కారు. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చుకుంటే రేపొద్దున్న జాతికి బరువు అయిపోతారు వాళ్ళ బిడ్డలు, ఆ బిడ్డలకి నడువుడు ఉండదు, వాళ్ళు సమాజం మనకు చెడు ప్రవర్తన ఒక తప్పు మార్గదర్శకం కింద నిలబడతారు. అందుకని 10 కాలాలు కలిసి ఉండడాన్ని ప్రధానంగా తీసుకుంది సనాతన ధర్మం. దీనికోసం మనస్సును ఏకీకృతం కావాలి, ఇద్దరి మధ్య ఘర్షణ ఉండకూడదు. అందుకే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టించారు, పెట్టించి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు మీరు చూడండి, ఒక కొబ్బరి బొండం మీద మంగళసూత్రాన్ని పెట్టి ఎంతో జాగ్రత్తగా మంగళసూత్రానికి పూజ చేసి అది ఏముందండి, ఒక 3 జానలు ఉన్నటువంటి ఒక పసుపు తాడు. మీరు భౌతికంగా చూస్తే కొబ్బరి బొండం మీద పెట్టి ఆ శతమానాలతో కూడినటువంటి మంగళసూత్రానికి పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు. ఇవాళ చాలా చోట్ల అసలు ఆ మంగళసూత్రానికి పూజ చేస్తున్నప్పుడు వీడియో మీద ఉన్న పిచ్చి మనకు ఆ క్రతువు మీద ఉండదు కాబట్టి మనం గమనించాం, నివేదన కూడా చేస్తారు. చేసి ఆ మంగళసూత్రాన్ని 10 మంది సువాసినుల యొక్క కంఠాలలోకి తీసుకొచ్చి పెడతారు. ఎందుకని అంటే మనం ఆ పసుపు తాడు చూడం, ఆ పసుపు మనకి ఎక్కడ ఉన్నా, అందుకే భారతీయ స్త్రీ ముఖానికి పసుపు రాసుకుని ఉంటుంది. కనకదుర్గమ్మ తల్లిని చూడండి, ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ ఉంటుంది జగన్మాత కనుక. ఆ పసుపు ముఖానికి రాసుకోవడం, ఆ బొట్టు పెట్టుకోవడం, ఆ పసుపులోకి తొందరగా దేవత ఆవాహన అవుతుంది. నీరు పసుపు ఈ రెండు చాలా గొప్పవి. ఈశాన్యంలో కసి నీళ్లు పెడితే చాలు భగవానుడు ఆవాహన అవుతాడు, అలాగే మీరు ఇంత పసుపు ముద్ద తమలపాకలో పెడితే చాలు గణపతి ఆవాహన అవుతారు. ఆ పసుపు త్రాటికి రాసి అందులోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. ఈ సర్వమంగళాదేవత ఆవాహన అయినటువంటి సూత్రాన్ని చేతిలో పట్టుకొని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన ఆ మెడలో కడుతూ ఒక మాట చెప్తాడు, మాంగళ్యం తంతున నేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. 3 మాటలే ముళ్ళేస్తాడు, ప్రతి ముడికి కుంకం పుట్టు పెడతాడు. నేను ఉన్నాను అని ఏమి గుర్తు, మీ ఆయన ఉన్నారా అండి అని అడగరు. ఆవిడ బొట్టు పెట్టుకుని మెళ్ళలో మంగళసూత్రాలు ఉన్నాయనుకోండి, ఆవిడ ఉన్నట్టు గుర్తు, ఆయన ఉన్నారు అంతే. ఆ మంగళసూత్రము దాని పేరు, 5వ తనము. అందుకని ఆ మంగళసూత్రాన్ని మెడలో కట్టుకుంటారు. భర్త పక్కన ఉన్నా సరే నిద్ర లేవగానే ఆడది ముందు దేనికి నమస్కారం చేస్తుంది అంటే మెడలో ఉన్న మంగళసూత్రానికి నమస్కారం చేస్తుంది. ఆయన ఉన్నాడు అని ఏది గుర్తు, ఇది గుర్తు. అమ్మా, ఆయనకి జాతకంలో గ్రహములు కదులుతున్నప్పుడు ఒక్కొక్కసారి గండకాలం వస్తుంది, వచ్చినప్పుడు నీ అనుగ్రహం లేకపోతే ఆయనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. కానీ ఇవాళ నేను నిద్రలేవగానే ఏ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నానో ఆ మంగళసూత్రాన్ని నేను ఉన్నంతకాలము ఇలా కళ్ళకద్దుకునేటటువంటి భాగ్యము నాకు కలగడం అన్నది నీ అనుగ్రహం మీద ఆధారపడింది. అందుచేత తల్లి, నేను ప్రతిరోజు ఇలా కళ్ళకద్దుకునేటటువంటి అదృష్టాన్ని నువ్వు కల్పించు అని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. కాబట్టి అంత సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము సనాతన ధర్మము. మీరు చూడండి, భార్యకి అంత గొప్ప స్థానం ఇచ్చారు. భార్య మెడలో తాళి కట్టి ఈ తాడు నీ మెడలో ఉంటే నేనున్నానని గుర్తు. తన అస్తిత్వమునంతటినీ తీసుకెళ్ళి ఒక త్రాటి ఎందు పెట్టేశాడు పురుషుడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. జీవితంలో ఇంక ఏ వ్యక్తితో ఇలా అనడు, ఒక్క భార్యతోనే అంటాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ధర్మమునందు అర్ధమునందు కామమునందు నిన్ను నేను అతిక్రమించను. ప్రమాణం చేస్తాడు. పీటల మీద కూర్చుంటే మీ ఈవిడ ఎవరు అడగకుండానే ఒక మాట చెప్పుకుంటాడు. ఏమని, ధర్మపత్ని సమేతస్య ఆత్రేషగోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాం. కామపత్ని అని మనం ఎక్కడా పిలవం, ధర్మపత్ని. మన ఆర్ష సనాతన ధర్మమే అంత, మన ప్రాణమేది ధర్మమే. మనకింకొకటి కాదండి, ధర్మము ప్రధానము, రామాయణమంతా ధర్మమే. అందుకే ధర్మపత్ని అంటాడు. ఏమిటి ధర్మపత్ని అంటే, అసలు ఆవిడే ధర్మం, అది విచిత్రం. భార్య ఎవరో తెలుసా అండి, కాశీభూతమైన ధర్మం. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు, ధర్మం ఏమిటండి భార్య అని మీరు అడగచ్చు. భార్య ధర్మము కనుక ధర్మమునందు కామము అర్థమునిస్తుంది మీకు. ధర్మబద్ధమైన కామము ఏ అర్థాన్ని ఇస్తుంది మీకు, కొడుకునిస్తుంది, కూతురునిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతోందా లేదా? మీరు వృద్ధులైపోయిన తర్వాత పట్టెడు అన్నాన్ని తెచ్చి వాడు పెడతాడు, మీరు పడుకుంటే వాడు వచ్చి కాళ్ళు పడతాడు, మీరు సంధ్యావందనం చేయలేకపోతే మీ పనుకును వాడు సంధ్యావందనం చేస్తాడు, మా నాన్నగారి పేరు చెప్పి మా నాన్నగారి పేరు రాయండి చాలు శుభలేఖ మీదని మీ పేరు రాయిస్తాడు, ఓ పెళ్లి కడితే మీరు వెళ్ళలేకపోతే మా తండ్రి గారి పేరు మీద చదివిస్తున్నానని చదివిస్తాడు. అలాంటి అధికారం ఒక్క కొడుకు వలన తండ్రి మాత్రమే పొందుతాడు, వేరొకరికి లేదు అయోగ్యత. కాబట్టి ఇప్పుడు మీ పేరు మీద ఇంత పుణ్యకార్యం చెయ్యగలిగిన అదృష్టం కొడుకు రూపంలో మీ తేజస్సుని తాను పుచ్చుకొని కొడుకు రూపంలో మళ్ళీ మీకు ఇస్తున్నటువంటి ధర్మం ఎవరు? ధర్మము ఎలా అనుష్ఠిస్తే అనుగ్రహించి రక్షణ కల్పిస్తుందో అలా తాను ధర్మమై మీ తేజస్సుని తాను పుచ్చుకొని మీ తేజస్సుని మళ్ళీ తమ మీకు కుమారుడిగా ఇచ్చి శరీరము పడిపోయిన తర్వాత కూడా వీడితో గయాశ్రాద్ధం పెట్టించి మీకు ఉన్నత గతులను కల్పించినటువంటి రాశీభూతమైన ధర్మమే భార్య. కనుకనే ఆర్షధర్మమునందు కామపత్ని అని పిలవరు, ధర్మపత్ని. భార్య ధర్మము ఎంత పెద్ద పీట వేశారు చూడండి. తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళకి తక్కువ స్థానం ఇచ్చారని మాట్లాడచ్చు, కానీ అలా ఎక్కడ మాట్లాడలేదు. ఋషులు చాలా పెద్ద పీట వేసి మాట్లాడారు స్త్రీ గురించి. ఆదిశక్తి అని పూజ చేశారు ఆవిడ్ని. కాబట్టి ఎక్కడో ఎవరో ఒక తప్పు చేయొచ్చు. 10 మంది డాక్టర్లు ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు ఎప్పుడో ఏదో పొరపాటున ఓ తప్పు చేసి ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత మీరు వైద్య వ్యవస్థని వైద్యశాలలన్నింటినీ మూసేయమని చెప్తారా? తప్పు చేసిన డాక్టర్ గారిని అయ్యా మీరిక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎక్కడో ఎవరో ఒక పురుషుడు తప్పు చేసి ఉండవచ్చు, అంత మాత్రం చేత స్త్రీలోకాన్ని అంతటినీ అందరూ నిరసించారని మీరు చెప్పగలరా? ఆ సిద్ధాంతం తప్పు. అసలు స్త్రీని గౌరవించింది, స్త్రీని పూజించింది ఎక్కడైనా ఉంటే సనాతన ధర్మమునందు మాత్రమే. అంత గొప్ప పూజ అలా పిలవడం ఒక్క నా ధర్మానికే తెలుసు, వేరొకరికి తెలియదు. అటువంటి ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో ఆవిష్కరించి చూపించారు మహానుభావులు. వివేకానందుడు ఒక మాట అంటాడు, రామాయణం లాంటి కావ్యం మళ్ళీ ఎక్కడైనా సృష్టించగలరేమో, ఏ ప్రపంచ భాషలోనైనా వ్రాయబడుతుందేమో. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో దేనిలోనూ ఇప్పటి వరకు అటువంటి కావ్యం, రామాయణానికి రామాయణమే సాటి. అటువంటి రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఎప్పుడైనా ఎక్కడైనా వస్తుందేమో. రామపాత్ర లాంటి పాత్రని వీరొకరు సృజించగలరేమో, కానీ సీతమ్మ తల్లి పాత్ర వంటి పాత్రని మాత్రము ఇక సృజించలేరు. అటువంటి వైభవోన్నతమైనటువంటి శీలము కలిగినటువంటి పాత్రని మనము చూడబోము అంటాడు వివేకానందుడు. ఇది సీతాయాశ్చరితం మహత్, వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని అందుకుని మాట్లాడారు. అయ్యా మీకు ఎవరికైనా స్థానాలు లేకపోతే అలా నించోకండి, ఇటు పక్కకు వచ్చి కూర్చోండి. ఇంకా స్థానాలు సరిపోతే నాకొక్కడికి ఎందుకు ఇంత వేదిక, మీరు పైకి వచ్చి కూర్చోండి హాయిగా. అలా నిలబడక్కర్లేదమ్మా, ఈ పక్కన కుర్చీలు ఉన్నాయి, వేదిక అంతా కాలి, నాకు ఎందుకు ఇంత వేదిక, మీరందరూ హాయిగా కూర్చోవచ్చు. కనుక సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధ, భార్యా స్థానం ఏమిటో అది ఎంత గొప్పదో నిరూపించారు మహర్షి. నేను మీకు ఇక్కడ ఒక్క మాట చెప్తాను రామాయణంలో, మీరు చూడండి. శ్రీరామాయణమునందు ఆయన మొదట ప్రయోగించిన మాట ఏమిటి, కావ్యం రామాయణం. కావ్యం అన్న మాటకి ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంది. మీకు వేదము ఉంటుంది, వేదము పరమ ప్రమాణం, ఇంకా వేదాన్ని మించినది ఒకటి ఉండదు. వేదమునకు వ్యతిరేకముగా ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి వేదాన్ని పాటించాలి. మనకి నాస్తికుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు లేడన్నవాడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు. వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. అందుకే దేవాలయంలోకి వెళితే ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం. ధ్వజానికి నమస్కారం చేస్తే మేము వేద ప్రమాణమును అంగీకరించితిమి. వాహన రూపంలో ఒకరు ఉంటారు, ఆ వాహనమే వేదము. ఆ వేదము ఆధారముగా, శబ్దము ఆధారముగా ఈశ్వరుడు వస్తాడు. కనుక మనం వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాళ్ళని ఆస్తికులు అని పిలుస్తారు. మీరు చూడండి, ఆయన అంటున్నారు కావ్యం. వేదము రాజశాసనంలా ఉంటుంది. అది ఇలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని మొహమాట పడదు, నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాం. అందుకే ఇవాళ మనకి చాలా కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, అసలు గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు కొన్ని ధర్మాలు చెప్తాను. ఒరే నాన్న, నీకు ఎందుకు ఇస్తున్నావో తెలుసా పిల్లని? స్నాతకము, ఎంత గొప్ప మాట అండి. సనాతన ధర్మంలోంచి అడాప్ట్ చేసే యూనివర్సిటీస్ ఈ మాటని. ఇవాళ ఆంధ్ర విశ్వకళా పరిషత్తు స్నాతకోత్సవము అంటారు. స్నాతకోత్సవము అన్నమాట యూనివర్సిటీలు ఎక్కడ తెచ్చుకున్నాయో తెలుసా అండి? సనాతన ధర్మంలో వేదంలోంచి తెచ్చుకున్నాయి ఆ మాటని. స్నాతకము అన్నమాట ఎక్కడ వాడారు? వివాహ ప్రకరణంలో వాడారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్నాతకం చేస్తారు. స్నాతకం చేయడం అంటే ఏమిటో తెలుసా అంటే పట్టా ఇస్తారు. పట్టా ఇవ్వాలి, వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళచ్చు, వీడికి పిల్లనివ్వచ్చు. అందుకే సూర్యోదయం ఉండగా, సూర్యుడు ఆకాశమనందు ఉండగా స్నాతకం చేస్తారు. సర్వసాక్షి. చీకటి పడిపోయిన తర్వాత సుముహూర్తం ఉండొచ్చు, రాత్రి 2:37 స్నాతకం రాత్రి ఉండదు, పగలుంటుంది. స్నాతకం చేసేటప్పుడు పీటల మీద ఎవరు కూర్చుంటారు? పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూర్చుంటారు. ఏం చేయిస్తాడు? గోదానం చేయిస్తాడు. గోదానం అంటే ఏంటి? ఆవుల్ని దానం చేయడం కాదు, వెంట్రుకల్ని కత్తిరించేస్తారు. అంటే శిరువు ముండనం చేసి అసలు నిజానికి వెంట్రుకలు తీసేసి శిఖ ఉంచుతారు. సరే, ఇప్పుడు అంత భాగ్యం ఎక్కడగానండి, ఏదో 2-3 వెంట్రుకలు కత్తిరిస్తారు దర్భతో కలిసి చేసి. ఇప్పుడు ఈ పిల్లవాడిని గృహస్థాశ్రమంలోకి పెడుతున్నాం. పెట్టచ్చా పెట్టకూడదా, వీడికి పిల్లనివ్వచ్చా ఇవ్వకూడదా, వీడు కొన్ని ప్రమాణములు చేస్తే తప్ప వీడికి పిల్లనివ్వడానికి వీల్లేదు. ఎవరు చెప్పాలి ఈ మాట? స్నాతకోత్సవంలో ఇవ్వండి వీడికి పిల్లని, రాత్రి వీడికి పెళ్లి చేయండి అని ఎవరు చెప్పాలి? మనం శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారుగానా అనేస్తాం. ఆ నిశ్చయం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? స్నాతకంలో జరగాలి. అందుకే స్నాతకం జరుగుతున్నప్పుడు ఒక మహాపురుషుణ్ణి పిలవాలి. ఒక మహాపురుషుడు అంటే కనీసం శాస్త్ర ప్రవేశం ఉన్నవారిని పిలవాలి. పిలిస్తే వారు కూర్చుని, వారు గురువుగా వారు కొన్ని మాటలు చెప్తారు. ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్నవారు చెప్తున్నారు, తప్పేం లేదనుకోండి. వాళ్ళు కొన్ని మాట, సత్యం వదా అంటాడు. నువ్వెప్పుడూ సత్యమునే పలకవలెను, ధర్మంచరా, నువ్వు ధర్మమును అనుష్ఠించవలెను, మాతృదేవోభవ, అమ్మని సర్వకాలముల యందు అమ్మకు నమస్కరించవలెను. ఇది ఒక చిత్రమైన లాజిక్ అండి. ఎందుకు ఈ మాట చెప్పడం, అమ్మకి నమస్కరించవలెను? ఇత పూర్వం బ్రహ్మచారిగా ఉండగా నమస్కరించలేదా? ఇదే మాతృభిక్ష కదా ఉంగరం. మరి ఎందుకు ఇప్పుడు మాతృదేవోభవ అని మళ్ళీ చెప్తాడు? అంటే ఇవాళ ప్రపంచంలో స్నాతకాన్ని అర్థం చేసుకుంటే అసలు గొడవలు రావండి చాలా కుటుంబాల్లో. చాలామంది, నన్ను క్షమించండి నేను ఇలా చెప్పానని, కొడుకుల్ని కన్న తల్లులందరికీ కూడా ఒక బెంగ ఉంటుంది. పెళ్ళి కుదుర్చుకుంటారు. పెళ్ళి అయిపోయి అమ్మాయి పక్కన కూర్చుని పెళ్లి కొడుకు అమ్మాయితో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉంటే అయిపోయింది, ఇంకా నాకు అతను నా కోడలతో, ఇంకా వాడు కోడలతోనే ఉంటాడు అంటే ఇది. దీన్ని స్నాతకంలో మాతృదేవోభవ అంటారు. అంటే ఇది ఎటువంటిదో తెలుసా అండి? నేను నా కొడుకుని కాన్వెంట్లో అడ్మిట్ చేశాను అనుకోండి. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కైలాసరావు గారు అని ఉన్నారు. వారు ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ విషయం వారే అన్నారు. అదే ఉపమానాన్ని నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఎంత అందమైన మాట అన్నారా మహానుభావుడు అనుకున్నాను నేను. ఆయన అన్నారు, కోటేశ్వరరావు గారు, ఒక పిల్లవాడు ఇంగ్లీష్ చదువు చదువుకుంటున్నాడు అనుకోండి, ఇంగ్లీష్ చదువు చదువుకున్నంత మాత్రం చేత వాడు తెలుగుని ద్వేషించాలని ఎక్కడైనా ఉందా? ఇది అయోమయ పరిస్థితి. ఇవాళ లోకంలో మాకు అస్సలు తెలుగు రాదండి అంటారు. తెలుగు రాదండి అంటే అదో క్రెడెన్షియల్ అండి. అసహ్యించుకుంటారు అవతల వాళ్ళు అనుకోరు. మా అమ్మ ఎవరో నాకు తెలియదండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. నీ మాతృభాష నీకు రాకపోవడం ఏంటి? నువ్వేం ఇంగ్లీష్లో పుట్టలేదు, తెలుగులో పుట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నావు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తెలుగు భాష పట్ల అమర్యాద కాదు, తెలుగు పట్ల శత్రుత్వం కాదు. తెలుగుని ఎంత ప్రేమించావో ఇంగ్లీష్ని అంత ప్రేమిస్తావు. ఇంగ్లీష్ భాష ఎందు నీ గ్రూప్ సబ్జెక్టులు నేర్చుకుంటావు. హాయిగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తండ్రి గారితో మాట్లాడేటప్పుడు నాన్నగారు పోతనగారి పద్యాల్లో శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదంలోక రక్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలుస దుర్జాల సంభూత నానా కంజాత భవంట కుంభకు మహానందాంగనాఠింబకున్ ఏమి సమాసాలు నాన్నగారు, ఏమిటండి దాని అర్థం అని మీరు తండ్రి గారితో మాట్లాడడానికి మీరు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యారు కాబట్టి తెలుగు మాట్లాడకుండా ఉండాలని ఏమైనా నియమం ఏంటి? మీరు ఏమైనా ప్రమాణ స్వీకారం చేశారా? ఇంగ్లీష్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నా మీరు తెలుగులో ఇంటి దగ్గర హాయిగా ఉండొచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, పోతన గారి భాగవతం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ చదువు తెలుగుకి శత్రుత్వము కాదు. గృహస్థాశ్రమమునందు ప్రవేశించి భార్యని స్వీకరించుట తల్లిని విడిచిపెట్టి వేయుట కాదు. ఇది తెలుసుకుంటే స్నాతకం మాతృదేవో భవ. నీకు ఏ నమస్కారం ఉందో అది ఎల్లకాలముల యందు ఉంటుంది. బ్రహ్మచారిగా ఉన్న నమస్కారం గృహస్థాశ్రమమునందు కూడా మొదటి నమస్కారం అమ్మా. నీకే నేను మళ్ళీ వీడికి జ్ఞాపకం చేస్తున్నాను, ఇన్నాళ్ళు మీ అబ్బాయి ఒకడే చేశాడు, ఇప్పుడేమిటో తెలుసా? కోడలతో కలిసి మీకు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు రావాలండి విభేదాలు? వెంటనే చూసారా, బెల్లం బెల్లం మొక్కండి, ఇంకా అక్కడి నుంచి గొడవలు. ఇది అవగాహన రాహిత్యం వల్ల వచ్చేటటువంటి మాటలు. మీరు పొంగిపోయిన మనస్సుతో నా కూతురు కన్నా గొప్పది కోడలు, రామాయణం చదివిన వాడికెళ్ళే ఒక సంస్కృతి వస్తుంది, కూతురు గొప్పదా కోడలు గొప్పదా అంటే, రామాయణం బాగా అర్థమైన వాడైతే కోడలుకే ఒక మార్క్ ఎక్కువ. నేను ఒకనాడు ఒక సభలో ఓ మాట అన్నాను, నాకు ఒక కొడుకున్నాడు ఒక కూతురుంది, ఇవాళ కాకపోతే రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు ఒక కోడలు వచ్చేస్తుంది, నాకు ఒక అల్లుడు వచ్చేస్తాడు. నేను ఒక మాట చెప్పాను, మకర సంక్రాంతి నాడు నా అల్లుడు కూతురు నా కొడుకు కోడలు కూడా, నేను కొడుకు కోడల దగ్గరే కదా ఉంటాను, నా కూతురు అల్లుడు కూడా నా ఇంటికి వస్తే నేను ఇప్పుడే చెప్తున్నాను నిర్దాక్షిణ్యంగా సభాముఖంగా, 5000 రూపాయల చీర నా కూతురుకి కొంటే 6000 రూపాయల చీర నా కోడలికి కొంటాను అని చెప్పాను. ఒక మార్పు నా కోడలికి ఎక్కువే. నేను నా కోడల్ని ఎలా చూశానో నా కూతుర్ని వాళ్ళ మామగారు అలా చూసినాడు. ఎక్కడ ఎందుకండి బాధ? దేనికి బాధ? బాధ అవకాశం ఉండదు. ఆడపిల్లని ఎంత మర్యాదగా చూడాలో శాస్త్రం నేర్పింది. అందుకుని వచ్చి చెప్తాడు వేదము రాజశాసనము, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి కొత్త పెళ్ళం కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ పట్టుకుని ఇంటికి ఎవరు రాకూడదు అని చెప్పి ఎంత దుష్ట సంస్కారం వచ్చిందండి ఈవేళ మనకి. డూ నాట్ డిస్టర్బ్ అని చెప్పి బయట బోర్డు తగిలించి లోపల పడుకోవడం ఈ జాతికి తెలియదు. అతిథి వస్తాడేమో మర్యాద చేద్దామని వెళ్ళాడు గృహస్థాశ్రమంలోకి, డూ నాట్ డిస్టర్బ్ బోర్డులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. కనుక మర్యాద మంట కలిసిపోతుందంటే ఒక వివాహ ప్రకరణం మీద వ్యాఖ్యానం లేకపోవడం, ఒక స్నాతకం గురించి తెలియకుండా స్నాతకం చేసుకోవడం, దీనివల్ల ప్రమాదాలు వస్తున్నాయి. మంత్రం మంత్రంగా ఉంటుంది, జీవితాలు జీవితాలుగా ఉంటున్నాయి. అందుకని వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది, ఏం బతిమాలు. పురాణము మిత్రవాక్యంలా మాట్లాడుతుంది. ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా నీకు ఎందుకు గొడవ, నేను చెప్పాను కదా ఇతపూర్వం కూడా ఇలాగే అయింది, వాడెవరో పాడైపోయాడు, నీకు నేను స్నేహితుడు కాబట్టి చెప్తాను, దాని జోలికి వెళ్ళకు నీకు ఎందుకు అంటాడు. వినలేదనుకోండి, ఏం చేస్తాం వాడికి, కర్మే, చెప్పాను వినలేదు అంటాడు. కావ్యం అలా కాదు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడేటప్పుడు అంటే అనుభవం మీకు చెప్తున్నావా అనుకోకండి మహాప్రభు, నేను ఒక సదుద్దేశ్యంతో చెప్తున్నాను. చాలా అనునయంగా ప్రీతిపాత్రంగా ప్రియురాలి మాట వినడానికి ప్రియుడు సర్వకాలముల యందు సన్నద్ధమై ఉంటాడు. అందుకని చాలా మధురాతి మధురంగా మాట్లాడుతుంది కావ్యం, మధురంగా ఉంటుంది. అందుకే కావ్యం మాట్లాడితే చాలా అందంగా మాట్లాడుతుంది తప్ప కఠినంగా మాట్లాడదు. అందుకే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనబడేటటువంటి కోయిల రామా రామా అంటూ మధురాతి మధురంగా రామాయణాన్ని పాట పాడింది. దీనికి రామాయణము. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుకండి, రామాయణం అనగానే రామ ప్లస్ ఆయనము రామాయణము, రామ అంటే ఎవరు రామ ఇందులో అని ఏంటండి ఆ పిచ్చి మాట ఏంటండి మీరు కొట్టేసరారు? రామాయణం చెప్పడానికి వచ్చి రామంటే ఎవరంటారు ఏంటండి? మళ్ళీ మనకి రామాయణంలోంచే ఒక సామెత ఉంది తెలుసా అండి, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నాడండి అంటారు. నేను ఒక్క మాట చెప్పనండి, సంపూర్ణ రామాయణం వినేసి ఎవరైనా ఈ ప్రశ్న అడిగారనుకోండి సభలో లేచి, ఏమంటే రాముడికి సీత ఏమైంది అని అడిగారనుకోండి, వెంటనే వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి పాదపూజ చేసి పూలదండలు వేయాలి. అంటే అలా అన్నామని అనగడం కాదు, ఆ దృష్టికోణం ఏర్పడేది చాలా గొప్ప ప్రశ్న. అందుకే మనకి సామెతలు ఎన్ని పుట్టాయండి రామాయణంలోంచి? చిదంబర రహస్యం అంటారు. మనకన్నీ ఈశ్వర సంబంధమే సామెతలు కూడా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది? సరే, ఇప్పుడు నేను ఎప్పుడైనా మీకు ఈ సామెత గురించి ప్రసంగం చేస్తానప్పుడు ఇందులో కానీ ఇవాళ చెప్పను, ఎందుకంటే మహాప్రభు నేను అందులోకి వెళితే అసలు కోణమే మారిపోతుంది, అందుకని వదిలేండి దాన్ని. కానీ ఇప్పుడు రామాయణము అంటే ఏ రామ అది ఏంటంటే రామాయణం ఏంటండి మీకు అనుమానం ఎందుకు వచ్చిందని మీరు నన్ను అడగచ్చు. ఒకసారి త్యాగరాజు గారి కీర్తన జ్ఞాపకం తెచ్చుకోండి. రామాయణ చపలాక్షుల పేరు, రామ అన పరబ్రహ్మమునకు పేరు. రామ అన్నారనుకోండి రామచంద్రమూర్తి, రామా అన్నారనుకోండి సీతమ్మ, రెండు వైపులా దీర్ఘం పడిపోతే సీతమ్మ తండ్రి. రామ అంటే రామచంద్రమూర్తి. ఇప్పుడు రామ ప్లస్ ఆయనం రామాయణం. ఆయనం అంటే నడక ఒక అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం, ఉత్తరాయణముగా కాలము నడుచుచున్నది, దక్షిణాయనముగా కాలము నడుచుచున్నది. రామాయణం రాముడి నడక, రామా నడక అనగా సీతమ్మ నడక. నడక అంటే ఏమిటండి? నడవాలి అంటే ఏముండాలి? రెండు చేతులు ఉన్నాయండి, పనికిరాదు. ఓ గుండెకాయ ఉందండి, పనికిరాదు. రెండు కాళ్ళు ఉన్నాయి, పనికొస్తుంది. నడవడానికి రెండు కాళ్ళు ఉండాలి. రెండు కాళ్ళు ఉంటే ఒక కాలుని స్థిరంగా పెడతాడు, రెండో కాలు పైకెత్తుతాడు. గమనము అంటారు దీన్ని, ఆయనము. ఈ కాలు తీసి పక్కకి వేసి ఈ కాలు తీసి ముందుకేస్తాడు. ఓ కాలు స్థిరం, ఓ కాలు కదులుతుంది, దీనికి ఆయనం నడక. ఇప్పుడు రెండు కాళ్ళతో నడిస్తే ఆయనం. రామాయణం రాముడు రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. రామా రెండు కాళ్ళతో, సీతమ్మ రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. ఏంటంటే రాముడికి సీతమ్మకి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఒక్క కాలు ఉందనుకోండి ఆయనం ఉండదు, నడక ఉండదు. మరి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ రామాయణం అన్న మాట ఎందుకు వాడారు అంటే మన నడక లాంటి నడక కాదు రాముడి. రాముడు నడిస్తే ఒక కాలు ధర్మం, ఒక కాలు సత్యం. సత్యం మీద ఊంచుకుంటాడు, ధర్మంతో నడుస్తాడు. ధర్మాన్ని ఊంచుకుంటాడు, సత్యంతో నడుస్తాడు. సత్య ధర్మములు రెండు పాదములుగా నడుస్తాడు రాముడు. సీతమ్మ అంతే, రాముడి నడక అంతే, సీతమ్మ నడక అంతే. సత్యధర్మములు నడకగా పెట్టుకుని నడిచినటువంటి వారి ప్రస్థానమేదో అది రామాయణం. ఇప్పుడు అది రాముడి నడక సీతమ్మ నడక ఇద్దరి నడక, ఇద్దరిది అంతే. మీరు ఎక్కడ చూడండి, ఇద్దరు సత్యధర్మములకు కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఆ ధర్మమునకు కట్టుబడడం వల్ల రాజ్యమే పోని, భయం లేదు. ఒకవేళ భార్యనే విడిచిపెట్టేయవలసి రామని, భయం లేదు. ఒకవేళ బిడ్డలనే విడిచిపెట్టేయవలసి రామని, భయం లేదు. తండ్రి మరణించని, భయం లేదు. ధర్మమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది సీతమ్మ. ధర్మమే కావాలి, సీతమ్మ. కానీ ఇద్దరిది రామాయణమైనా రామాయణంలో సీతారాముల మధ్యలో ఒక పెద్ద తేడా వస్తుంది. ఎక్కడ వస్తుంది? మీరు ఇప్పుడు రామాయణాన్ని ఒక కొత్త కోణంలో పరిశీలన చేయండి. ఇన్నాళ్ళు మనం ఏం చెప్పాం, సీతారాములంటే ఇద్దరు కలిసి ఉంటారండి, శక్త్యాలోభయితున్న అహం ఐశ్వర్యేణ ధనీనవా, ఎన్నో మాటలు చెప్పాం ఆ శ్లోకాలు. కానీ ఇవాళ మీరు ఇంకొక కోణంలో చూడండి. నిన్నటి రోజున మీకు నేను ఒక మాట చెప్పి ఉన్నాను, రాముడు నరుడిగా జన్మించాడు కనుకనే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే శోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. సర్వలోకముల చేత నమస్కరింపబడినటువంటి జగన్నాథుడు 12 నెలలు కౌసల్యాగర్భవాసము చేస్తే తప్ప నరుడు కాలేడు కనుక నరుడి నరకాంత యొక్క గర్భమునందు 12 నెలలు ఉండి ఆవిర్భవించాడు నరుడిగా. రాముణ్ణి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నువ్వు పరబ్రహ్మమునవు అన్నారనుకోండి, వెంటనే ఆయన అంటాడు కాదు, నేను మానుషమ్మణ్ణి, నేను అలా అనుకోవట్లేదు, నేను మనుష్యుడను. రాముడు ఎప్పుడు నేను దైవమును అన్నాడు. రాముడు నేను దేవుణ్ణి అన్నాడు అనుకోండి, రాముడు ఇంకేడవడం కుదరదు. రాముడు నా భార్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో నాకు తెలియట్లేదని సుగ్రీవుణ్ణి వాళ్ళని అడగడం ఉండదు. ఎందుకంటే ఈశ్వరునకు ఒక శక్తి ఉంటుంది, ఏకకాలమునందు కొన్ని కోట్ల ప్రాణుల మనస్సులలో జరుగుతున్న విషయములను తాను గ్రహించగలడు. మరి ఇప్పుడు రాముడు భగవంతుడిగా ఉన్నాడనుకోండి, ఇప్పుడు సీతమ్మను ఎవరు అపహరించారో రాముడికి తెలిసి ఉండాలి. అప్పుడు రామాయణ కోణమే మారిపోతుంది. ఆధ్యాత్మ రామాయణంలా ఉంటుంది రామాయణం, వాల్మీకి రామాయణంలా ఉంటుంది. ఆధ్యాత్మ రామాయణం చాలా గమ్మత్తుగా ఉంటుంది, అది వేరు కోణం. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మ రామాయణం కూడా ఎందుకు కానండి, ఆ రామాయణంలో సీత రాముడు ఎప్పుడూ నరుడిగానే నడుస్తాడు. సీతమ్మ తల్లి చూడండి, అలా ఆవిడ నరకాంతగా జన్మించాలి. నరకాంతగా ఆవిడ జన్మించలేదని ఎవరు చెప్పాలి? ఎక్కడ ఇప్పుడు రాముడు పుట్టాడు అనుకోండి, పిల్లలు లేరని పుత్రకామేష్టి చేశారు. సీతమ్మ తల్లి కూడా ఒక గర్భవాసము చెయ్యకుండా పుట్టిందని ఎవరు చెప్పాలి? ఎవరికి కూతురుగా ఉందో వాళ్ళు చెప్పాలి. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు నా కూతురు అని చెప్పుకుంటున్నాడో ఆయన ఓ మాట చెప్పాలి. ఏమని? ఈవిడ నా కూతురు కాదండి నిజానికి అని చెప్పాలి. ఇప్పుడు అలా అన్నాడు అనుకోండి, మాట మార్చాడంటమ్మా, మాట మార్చాడండి, ఎలా నమ్మడం అంటాం. ఆయన మహాజ్ఞాని అయి ఉండాలి, ఆయన అలా అబద్ధం ఆడేవాడు కానివాడు అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎక్కడ జన్మించింది అంటే, ఎలాగైతే పిల్లలు లేక దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేశారో అలాగే విదేహ దేశానికి సంబంధించినటువంటి, విదేహ వంశానికి సంబంధించినటువంటి జనక మహారాజు గారు కూడా బిడ్డలు లేక యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నాడు. భూమిని దున్ను యజ్ఞమునందు అదొక ప్రక్రియ, భూమిని దున్నుతారు. అలాగే పద్మావతీదేవి కోసమని ఆకాశరాజు గారు దున్నారు. భూమిని దున్నుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ విషయం? సీతాదేవి యొక్క ఉత్పత్తిని గురించిన విషయం ఎక్కడ ఉన్నది రామాయణంలో? రాముడి యొక్క జననం బాలకాండలో ప్రకటంగా చెప్పారు. సీతమ్మ తల్లి జననం జనకుడు యజ్ఞం చేసినట్టు, సీతమ్మ తల్లి జన్మించినట్టు వేరుగా ఎక్కడా చెప్పలేదు. జనకుడితో చెప్పించారు. ఎక్కడ చెప్పించారు అంటే, సీతా కళ్యాణం ఒక పెద్ద కాన్ఫిడెన్షియల్ ఫైల్, చాలా సీక్రెట్, టాప్ సీక్రెట్ అని రాసి రెండు ఎర్రగీతలు కొట్టించుతారు ఆ ఫైల్. ఎందుకంటే సీతా కళ్యాణం అర్థమైతే రామాయణంలో చాలా రహస్యాలు అర్థమవుతాయి. ఇది చూడండి, సీతా కళ్యాణం బాలకాండలో ఒకలా ఉంటుంది, అయోధ్యకాండలో ఒకలా ఉంటుంది, తేడా ఉంటుంది రెండింటికి. మీరు సునిశితంగా పరిశీలన చేస్తే తప్ప రెండింటికి తేడా అర్థం కాదు. బాలకాండలో సీతా కళ్యాణం జరిగినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. అసలు రామలక్ష్మణుల్ని తీసుకొని మిథిలకి వస్తున్నాడు విశ్వామిత్రుడు అన్న విషయం జనక మహారాజు గారికి తెలుసు. జనక మహారాజు గారి దగ్గరికి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వచ్చాడు. తీసుకొస్తే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. మహానుభావుడు బ్రహ్మర్షి వచ్చాడు, మేడం నమస్కరించాడు, కూర్చోబెట్టాడు. అయ్యా ఏంటండి మీరు ఇలా ఇచ్చేశారు, చాలా సంతోషం, నేను చేస్తున్న యజ్ఞం చూడడానికి వచ్చారు అన్నాడు. ఆయన అన్నాడు, నేను చిన్న మాట చెప్తాను అయ్యి జనక, నీ దగ్గర శివధనస్సు ఒకటి చాలా కాలం నుంచి ఉంది కదా, ఆ శివధనస్సుని ఒక్కసారి మంజూష అంటే ఒక పెద్ద పెట్టిలో ఉంటుంది, ఆ పెట్టికి బోల్డ్ చక్రాలు ఉంటాయి, దాన్ని అందరూ లాగలేరు, ఓ 500 మందో ఓ 1000 మందో యోధులు కలిసి లాక్కొస్తారు ఆ మంజూషని. అంటే అది ఎంత బరువు ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు సాధారణంగా ఎంత బరువు ఉన్నదైనా చక్రం ఉంటే తోస్తే పెడుతుంది, అది అంతమంది లాగితే కానీ కదలదు. దాన్ని ఒక్కసారి తీసుకొస్తావా? ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఇంతే చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ శివధనస్సును ఒక్కసారి సభలోకి తెప్పించి ఆ మంజూషని విప్పి చూపించు. ఈ పిల్లలిద్దరిని రామలక్ష్మణులు అంటారు. వీళ్ళ నాన్న దశరథ మహారాజు, వీళ్ళు నా యజ్ఞ సంరక్షణం చేశారు. జనక మహారాజు గారికి ఓ పురోహితుడు ఉన్నాడు అక్కడ వశిష్ఠుళ్ళ, ఈయన శతానందుడు. ఈ శతానందుడు గౌతముడు అహల్య యొక్క కుమారుడు. వీళ్ళకి శతానందుడికి రాముడంటే ఎందుకంత సంతోషం అంటే వాళ్ళ అమ్మగారికి శాప విమోచనం రామచంద్రప్రభు వల్లది. ఈ విశ్వామిత్రుడు చెప్పబట్టి అయింది అటు వీళ్ళకు తీసుకురావాల, అందుకని కృతజ్ఞతాభావం ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆ మంజూషని తీసుకున్నాడు, పెట్టి తెలు. ఈ పిల్లలిద్దరూ చూసి వెళ్ళిపోతారు. ఎక్కడైనా విశ్వామిత్రుడు, నువ్వు ఆ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసున్న బ్రహ్మర్షి ఈ శివధనస్సు ఇవాళ విరిచేస్తాడు రాముడు, అందుకే తీసుకొచ్చాను, మీ అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే పట్టు చీరలు కొనేసుకో, తాంబూలాలు సిద్ధం చేసుకో, మంగళసూత్రాలు రెడీ అని అడగలేదు. చూసి వెళ్ళిపోతారు. ఎందుకని? శివధనస్సుని ఎత్తడం ఎత్తలేకపోవడం ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడుతుంది. తను గురువుగా తండ్రి చెయ్యవలసిన పెళ్లిని గురించి గురువే మాట్లాడితే బాగుండదు. రాముడి ధర్మం ఏమిటో, రాముడు ఎటువంటి వాడో, తండ్రి నిర్ణయించవలసిన విషయాల్లో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో మీరు చూద్దరు కానీ ఇది బ్రహ్మర్షి విశ్వామిత్రుడండి. అందుకే ఆయన మీ అమ్మాయి పెళ్ళి అవుతుందని చెప్పలేదు. ఆ మంజూష పట్రా అంటే ఇప్పుడు విశ్వామి ఏం చెయ్యాలి? జనకుడు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆయనో చిత్రమైన మాట అన్నాడు. ఆయన అన్నాడు, ఈ శివధనస్సు మా ఇంట్లో చాలా కాలం నుంచి న్యాసంగా ఉంది, నేను ఒక నియమం పెట్టుకున్నాను. ఏమిటో తెలుసా? అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ. ఈవిడ, నేను ఒకనొక సమయంలో యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని తవ్వాను. భూమిని దున్నుతుంటే నాకు ఒక పెట్టె దొరికింది, ఆ పెట్టె నాగటి చాలుకి తగిలింది, తీసాం. అందులోంచి సీతానాం నాయతి విశ్రుతా ఉద్ధితామయా పెట్టెలోంచి పైకి లేచింది పిల్ల. పైకి లేచి పిల్లకి పేరు నేను పెట్టలేదు, తనే పెట్టుకుంది సీత అని పేరు. కానీ జనకుడనైన నన్ను అనుగ్రహించింది కాబట్టి కూతురుగా జానకి అని లోకం పిలిచింది. కానీ ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు, ఆ పిల్ల పేరు ఆ పిల్లే పెట్టుకుంది సీత అని పెట్టుకుంది. ఈ సీత యుక్త వయస్కురాలైంది. ఇప్పుడు జనకుడు ఒక పెద్ద మాట, ఇది లోకంలో ఆడపిల్లలున్న తండ్రులు ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవలసినటువంటి శ్లోకం. ఎంత జ్ఞాని అయినా, ఎంత పండితుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆడపిల్లని కన్నవాడు మాట పడడానికి కొంచెం సిద్ధపడాలి అన్నది. ఎందుకంటే బియ్యాలవారు మంచివాళ్ళైనా మధ్యలో ఎవడో ఏదో అనొచ్చు, తొందరపడి నువ్వు తిరగబడకూడదు, కొంచెం ఓర్పు పాళ్ళు నీకు ఎక్కువ ఉండాలి ఆడపిల్ల భద్రత రీత్యా. అందుకని నా మనస్సు బెంగగా ఉందో మహానుభావ విశ్వామిత్ర, ఈ సీతమ్మకి తగిన వరుణ్ణి నేను ఎక్కడ తేగలను? ఎవరికి దొరికిందండి ఆవిడ? విశ్వ జనక మహారాజు గారికి దొరికింది. ఇప్పుడు జనకుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? తను నిర్ణయించాలి ఎవరో యోగ్యుడైన వరుణ్ణి. అంతేకాని ఏమండి మా ఇంట్లో పెద్ద ఇనప వచ్చింది, దాన్ని ఎవడు వంచితే వాడికి మా పిల్లని ఇస్తానని అనుకోండి ఎంత సహ్యంగా ఉంటుంది. మా ఇంట్లో శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కువ పెడితే పిల్లలు ఇస్తానండి. ఎందరో వచ్చారు, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు, అందరూ ఓడిపోయారు, సీతమ్మ మీద మరులు కొన్నారు. వీళ్ళందరూ ఒక సంఘం పెట్టారు. ఏమిటి సంఘం అంటే శివధనస్సుని ఎత్తడంలో భంగపడిన వాళ్ళ సంఘము పెట్టి, ఏడ్రా ఈ ధనస్సు అంటాడు ఏంట్రా పిల్లనివ్వకుండాను, మనందరం కలిసి జనకుడిని చంపేస్తే గొడవ ఉండవు. అందుకని మనందరం జనకుడి మీద యుద్ధానికి ఎడదామని వెళ్ళాడు. జనకుడు ఎవరు? మహాజ్ఞాని. తనని తాను రక్షించుకోడు, తాను దేవతల గురించి తపస్సు చేశాడు. ఇప్పుడు ఆ దేవతలు ఏం చేశారు? పరమప్రీతిని పొంది దేవతా సైన్యాన్ని ఇచ్చారు, ఇచ్చి వచ్చిన వాళ్ళని ఓడించారు. కాబట్టి పిల్ల పెళ్ళి ఇప్పటికి అవ్వలేదు, ఎటు తేలలేదు, ఇలా ఉండిపోయింది. నేను ఈ ధనస్సుకి ఈ పిల్ల పెళ్ళికి మూడేసట్టే పెట్టాను. అయితే మళ్ళీ చెప్తున్నాను విశ్వామిత్ర మహర్షి, నువ్వు తెలిసే చెప్పావు శివధనస్సు చూపించమని, తీసుకొచ్చి చూపిస్తాను. ఈ పిల్లాడు ఒకవేళ ముచ్చటపడి పైకెత్తుతానంటే? ఈ పిల్లాడు నరుడు కదా, దశరథుడి కొడుకు కదా, ఇవన్నీ నేను ఇంకేం అడగను. ఒకవేళ కానీ యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహి సీతాం స్తుతాం అయో నిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత పెద్ద మాట చూడండి అక్కడ. సుతాం నా కూతురు, అయో నిజాం నా భార్యకి పుట్టాలి, అయో నిజాం లేదా ఏ యోని ఎందు జన్మించాలి. ఎలా కుదురుతుందండి? ఏ యోని ఎందు జన్మించినది తన కూతురు ఎలా? ఏ ధర్మశాస్త్రం బట్టి అయింది? ఇంతటి మహాజ్ఞాని జనకుడు నా కూతురు అని మరి ఎలా అన్నాడు? ఎవరిచ్చారు అధికారం సీతమ్మని కూతురు అనడానికి? పెట్టె దొరికితే కూతురేనా? పెట్టెలో ఉన్నది నగదు కాదు కదా, చైతన్యమూర్తి అమ్మవారు ప్రసన్నురాలైంది, నా పట్ల అనుగ్రహించిందనాలేమో కానీ నా కూతురు అనడానికి అధికారం ఎవరిచ్చారని అన్నాడు. సుతాం నా కూతురు, పక్కనే వ్యతిరేకమైన మాట, అయో నిజాం ఏ యోని ఎందు పుట్టలేదు, సీతాం నేను పెట్టలేదు ఆ పేరు, ఆవిడ పెట్టు, దద్యాం నేను ఇచ్చేస్తాను. ఎవరికి? ఈ ధనస్సు ఎక్కువ పెడితే దాశరథేరహం అహం నేను ఇస్తాను. ఎవరికి? ఈ దాశరథుడు దశరథుడు కొడుకు. ఇందులో ఎంత విచారణ చేయవలసిన మాటలు ఉన్నాయి చూడండి. తన కూతురు కాదంటున్నాడు ఒక పక్క, అయ్యో నిజా అంటున్నాడు నేను ఇచ్చేస్తానని. పిల్ల మనస్సుతో సంబంధం లేదా? ఎవడో వచ్చి ధనస్సు ఎక్కువ పెట్టేశాడు అనుకోండి, ఇచ్చేస్తానంటున్నాడు. అదొక్కటే క్రైటీరియా, శివధనస్సు భంగం ఎక్కువ పెడితే చాలు పిల్లలు ఇచ్చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అంటున్నాడు. మీరు రామాయణం మనం వినడం చేస్తాం, ఒకవేళ ఎవడో ఎక్కువ పెట్టాడండి శివధనస్సు వచ్చింది, ఇచ్చేయడమేనా కనక మహారాజు గారు? ఇంకా అదేంటండి శివధనస్సును ఎక్కువ పెట్టిన వాడు ఇలాంటి వాడు, వాడికి ఎలా ఇస్తాను పిల్లని అని ఆలోచించడా? సీతమ్మ తల్లి, మా నాన్నగారు ప్రతిజ్ఞ చేశారు కదండి, మరి ఆయన ధనస్సు ఎక్కువ పెట్టారు కదా, బాగుండదు కదా, నేను ఆయనతో వెళ్ళిపోతాను, వెళ్ళిపోతుందా భార్య కదా. అలా వెళ్ళిపోవడానికి ఆవిడేమైనా చాలా ప్రాజ్ఞత లేని మనిష, అయ్యో నిజ మహాతల్లిని ఆయనే చెప్తున్నాడు పేరు కూడా నేను పెట్టలేదని, మరి ఇంత ధైర్యం ఏమిటి? ఆహా నేను ఇస్తాను, నేను ఇస్తానంటే ఏమి నమ్మకం? నా మాట నన్ను నిలబెడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి జనకుడికి ఇంత నమ్మకం, ఇంత ధైర్యం ఆ పిల్ల మీద? ఇది తండ్రికి కూతురు మీద ఉన్న నమ్మకం, ఇది తండ్రికి కూతురు మీద ఉండవలసిన నమ్మకం, కూతురు తండ్రి యందు నిలబెట్టవలసిన నమ్మకం. తద్భిన్నంగా మాట్లాడడం, సినిమా తీయడం, రామాయణానికి వారసులు ఉన్న గడ్డ మీద ఎవడూ సాహసం చేయకూడదు. అదండి శ్లోకం మనకి ప్రమాణం. ఇప్పుడు సరే అది చూపించి వెంటనే ఒక మాట అన్నాడు జనకుడు. ఆయన అన్నాడు ఏమండి, ఈ ధనస్సుని ఎక్కుబెట్టడం కోసం ఎందరో వచ్చారు, దేవతలు కూడా వచ్చారు. ఆ పిల్లాయన్ని చూడండి, ఏకవస్త్ర ధరోధన్వీషికి కనకమాలయ, ఒక్క వస్త్రం కట్టుకున్నాడు బ్రహ్మచారి, ఇంకా మిశాలు రాలేదు, ఓ పిల్లక గురువుగారితో అన్నాడు ఇలా నమస్కారం పెట్టు. ఈ పిల్లాడు ఎక్కువ పెడతాడా? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. దేవతలు ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ పిల్లగాడు శివధనస్సుని ఎత్తుతాడా, ఎక్కువ పెడతాడా, వింటినారిని తిప్పుతాడా, కిందకి లాగుతాడా, ముడేస్తాడా, వింటినారిని లాగుతాడా? సరే ఇక్కడ రాముడి విషయంలో పొరపాటు పడుతున్నాడు కదండి. రాముడు అలా చెయ్యగలడు జనకుడు గుర్తుపట్టలేదు, సీత నా మాట వింటుంది గుర్తుపట్టాడు. అక్కడ నమ్మకం ఉంది, ఇక్కడ నమ్మకం లేదు. రెండూ తెలుసున్నవాడు ఉన్నాడు సాక్షిగా. ఆ పుట్టినావిడెవరోనూ తెలిసేనికి, ఈ పుట్టినావిడిని పుచ్చుకునేవాడు ఎవరోనూ తెలిసేనికి, తను చెప్పకూడదు అది జరిగే తీరుతుంది ఎలా జరుగుతుందో కూడా తెలిసా పెద్ద మనిషి. అందుకు తనేమీ మాట్లాడిన వాడు అసలు అన్నీ తెలుసున్నవాడు ఏమీ మాట్లాడతలేదు ఆయన విశ్వామిత్రుడు. ఇది సీతా కళ్యాణంలో గమ్మ. ఆయన అన్నాడు, మహర్షి అంత అందమైన రచన చేస్తారండి, విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపస్య ఇతి రాఘవమబ్రవీత్. సీతా కళ్యాణం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. విశ్వామిత్రుడు అన్నాడు, విశ్వామిత్రస్తు ధర్మాత్మ, మహర్షి మర్చిపోరు ఎక్కడెక్కడ ధర్మం గురించి మాట్లాడుతుంటారు, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు. ఏమిటండి ధర్మం ఇక్కడ, ఏమిటి ధర్మంగా ఉన్నాడు విశ్వామిత్రుడు ఇప్పుడు అందులో మీకు ధర్మం ఏమిటి కనపడింది అలా మాట్లాడడంలో? అంటే ఆయనకు ఒక విషయం తెలుసు, మగపిల్లవాడికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆయనకి భార్యగా ఎవరుండాలన్న విషయాన్ని తండ్రి నిర్ణయిస్తాడు, నేను నిర్ణయించడం కాదు గురువునైనా కూడా. నేను నిర్ణయించి నిన్ను సీతమ్మ పెళ్లి చేసుకుంటుంది అన్న తర్వాత అన్నమ్మ ఆ మాట మా నాన్నగారు చెప్పాలండి అంటే ఈయన పరుగు ఏమవుతుంది? ఇది ఆయనకి తెలిసిన ధర్మం. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం, జనకుడు అన్న మాట విన్నాడు, అయ్యో పిచ్చివాడు పసిగట్టలేకపోతున్నాడు ఇతనే వాళ్ళ అల్లుడు అని అన్నాడు. వత్స రామ, ఎంత ప్రేమో చూడండి, వచ్చినవాడు రామచంద్రమూర్తి రూపంలో పరబ్రహ్మమని తెలుసు, నా శిష్యుడుగా ఉన్నాడని తెలుసు. అయ్యా జగన్మాతని కడుపున పుట్టకపోయినా సుతాం అన్నవన్నావు కదా, మా అమ్మాయి అన్నావా లేదా, పరబ్రహ్మము నాకు శిష్యుడైన వెంట తిరుగుతున్నాడు, నా చెంబట్టుకుంటున్నాడు, నా నేను మడిబట్టి తిప్పేస్తే మడత పెడుతున్నాడు, నా వెనకాతల నా బ్రహ్మదండాన్ని చంకలో పట్టుకుంటున్నాడు, నా కాళ్ళకి దండం పెడుతున్నాడు. గురువుగారు నాకు ఏదైనా సరే శాసనం కరవామకిం, నన్ను శాసించండి అంటున్నాడు. నేను అదృష్టవంతుడు నీలా, అందుకని నువ్వు సుతాం అని నువ్వన్నావు. నేనేమంటానో తెలుసా, పరబ్రహ్మాన్ని వత్సా అని నేను పిలుస్తాను, నువ్వు సుతా అంటే నేను వత్సా. తప్పి ఎంత సంతోషాలో చూడండి ఎవరి వాళ్ళవి. అందుకని వత్స రామ, ఓ పిల్లడా ఓ కొడుకుతో సమానమైన వాడా రామ, ధనుపస్య ఒకసారి చూడా ధనస్సు ఎత్తుపెట్టే అన్నాడు అనుకోండి, మాటలో చిన్న తేడా వచ్చేసినట్టు. అందుకని ధనుపస్య ఒక్కసారి చూడా ధనస్సుని, ఇది రాఘవమ బ్రవీత్, రాఘవుడితో ఈ మాట. రాముడెంత ప్రాజ్ఞుడో ఆయన ఎంత ధర్మాత్ముడో చూడండి. ఆయన చెప్పాడు ఈ ధనస్సును ఎక్కువ పెడితే పిల్లనిస్తామని, ఎలాగైనా ఎక్కువ పెట్టేస్తానండి అనలేదు ఆ పిల్లని చూసి ఆయన. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడారో చూడండి, చిన్న వయస్సులో ఎంత పరిణతో చూడండి. ఆయన వెళ్ళ ధనస్సు ఇంకోసారి చూశాడు, పెద్ద ధనస్సు. ఆయన అన్నాడు, ఇదం వరం ధన్ ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి ఇహ పాణినా ఎత్తవాంశ్చ భవిష్యామి తోలనే పురణేపివా అన్నాడు. గురుగారు మీరు చూడమన్నారు చూశాను, చాలా గొప్ప ధనస్సు అండి ఇదం ధను వరం బ్రహ్మం. బ్రహ్మన్ గురువుగారిని ఏమని పిలుస్తున్నాడో చూడండి, బ్రహ్మన్ అని పిలిచాడు. అంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మమై ఉన్నాడు అందుకని బ్రహ్మన్, మీరే పరమేశ్వరు. ఈశ్వర శాసనం కావాలి, పెళ్లి జరగడానికి వెనకాల భగవంతుని యొక్క నిర్ణయం ఉండాలి. సంస్పృశ మిహపాణినా దీన్ని ముట్టుకుందామని అనుకుంటున్నాను. మీరేమన్నారు, ధనుపస్య చూడన్నారు అంతే, ముట్టుకోమని మీరు అన్నారు. నేను చూసేశాను గురుగారు, క్షత్రియుడి కదా, చూసి పోనీ మ్యూజియంలో చూసినట్టు ఎక్కువ పెట్టారు కదా, క్షత్రియ ధర్మం కదా, ఇప్పుడు ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు. అలా ఎలా కుదురుతుంది గురుగారు, నేను ఎక్కువ పెట్టాలి కదండి అంటే పిల్ల మీద పిచ్చి విడిగా అనుకుంటారు. అందుకని ఆయన ఎంత గోప్యంగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, యత్నవాంశ్చ భవిష్యామి, చూశాను ముట్టుకుందా అనుకుంటున్నాను, తోలనే పూరణేపివా, దీన్ని ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కువ పెడతారు, తను ఎక్కువ పెట్టేయట్లేదు, ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను అని గురువుగారి వంక చూశాడు. అన్నాడు అనుకోండి అని వచ్చేస్తాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, పెళ్ళికి పీట వేసినట్టు, వద్దు అన్నాడు అనుకోండి, ఇంతటి ఇచ్చిన కార్యం ఆగిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సార్ గురువు అన్నాడు అనుకోండి, ఆశీర్వచనం, గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది సీతాకళ్యాణం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ఆ ధనస్సుని చేత పట్టుకుని పైకెత్తాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే, దాన్ని ఇలా ఎత్తిపెట్టి ఆశ్చర్యపోతున్నారు అందరూ, ఇలా చేయి పైకెత్తి విప్పేశాడంతే. అజానుబాహు మరవిందలలాయతాక్షం, పెద్ద పెద్ద చేతులు ఒక్కసారా ముడిప్పేసి కిందకి లాగి, ముడేసి గట్టిగా లాగి ధనస్సు వింటి నారి లాగాడు. పెళ 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 ధనులతో ధనస్సు విరిగిపోయింది. విరిగిపోగానే ఉత్తరక్షణం సభలో ఉన్న వాళ్ళందరూ మూర్చబడిపోయారు. ఎవరున్నారు, ఒక్క విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, జనకుడు, ఈ ఐదుగురే తెలియచు. ఇప్పుడు జనకుడు అన్నాడు, భగవన్ హృష్ట వీర్యో మే రామం దశరథేరహం అత్యద్భుతమచించ అతర్కితమిదం యా అన్నాడు. పిల్ల పెళ్లి కుదిరిపోయింది, అది ఆయన ఆనందం కాదు, ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది. ఏమిట రహస్యం, అత్యద్భుతం, జనకుడు జనకుడే రామాయణంలో.
పరబ్రహ్మమునకు చెందిన శక్తి మిథిల ఎందు జన్మించింది, ఈ శక్తి శివుడి పక్కకి చేరాలి. శివుడెవరో లేదా బ్రహ్మమెవరో నారాయణుడెవరో ఎవరు నిర్ణయించాలి అంటే, ఎవరు శివుడో వాడే శివధనస్సు నిక్కు పెట్టగలడు. శివుడు అంటే మండల ప్రభు. కాబట్టి ఇప్పుడు శివకేశవ అభేదమేది, కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరు వచ్చి శివధనస్సు ఎక్కువ పెడతాడో ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాయాశక్తిని వహించుట, మాయను నియమించుట, మాయను ధరించుట, ఇది ఎవడు చేయగలడో వాడు పరబ్రహ్మము, మమ మాయాపురస్య అంటాడు భగవద్గీత. ఈ మాయ అందరికీ వశురాలు కాదు, ఎవరు తనదిగా చేసుకోగలడో వాడు పరబ్రహ్మము. పరబ్రహ్మమును నేను ఎలా గుర్తుపడతాను, శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడు బ్రహ్మమని చెప్తాడు. అందుకని ధనస్సుని నిషేధిస్తాడు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నాడు, పిన్నాళ్ళు పిల్లాడనుకున్నాను, కాదు కాదు, ఇది పరమాత్మ. పరమాత్మకి పర్యాయ పదం అద్భుతం, అందుకని అత్యద్భుతం, అత్యంత నేను ఊహించలేదు, అతర్కితం దీని మీద వాదన లేదు. ఏమాశ్చర్యం, దాశరథేరహం, పరబ్రహ్మము దాశరథిగా నడయాడుతున్నది గుర్తుపట్టాడు జనకుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, ఓహ్ ఏమానందం, ఏమానందం, నా కూతురుగా ఉన్నటువంటి సీతమ్మకి తగినటువంటి వరుడు దొరికాడు అంటే బ్రహ్మమును గుర్తెరిగాను, ఈమె బ్రహ్మమునకు చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గబగబా పూర్ణ కలశని చేత్తో పట్టుకుని కన్యాదానం చేసుకోవడానికి రాముడి దగ్గరికి వెళ్ళాడు. బాలకాండలో ఎలా చెప్పారో తెలుసుడు, కబురుకి ఏమన్నాడు దశరథ మహారాజు గారు, కబురు చేశాడు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో ఒక అలవాటు ఉంది, వివాహానికి వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్ళారు, పురుషులు ఒక్కరే వెళ్తారు. అందుకని దశరథ మహారాజు గారు తన పౌరోహిత్యులైనటువంటి వశిష్ఠాదులతో కలిసి ఉన్నాడు. అక్కడ జనకుడు శతానందుడితో కలిసి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పిన తర్వాత ఇద్దరు పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు మీకు ఫిక్స్ డిపాజిట్లన్నీ, ఎన్ఎస్సి సర్టిఫికెట్లన్నీ పిల్లకి అనిపిస్తారు, ఇవి మాట్లాడుకోండి, వంశాలు మాట్లాడుకుంటారు, ఈ పిల్ల యొక్క వంశం అంటే విదేహ వంశం గురించి చెప్పారు, పిల్లవాడి వంశమే ఇక్ష్వాకు వంశం గురించి చెప్పారు. ఏమి వంశాలు, ఏ రెండు వంశాలు, అంతటి మహాపురుషులు జన్మించిన వంశాలు, వీళ్ళిద్దరికి సరిపోయింది వంశం, ఇద్దరికి వయస్సు సరిపోయింది, అందం సరిపోయింది, శీలం సరిపోయింది, ఏమంటే స్వభావం, అందుకని వివాహం చూసేద్దాం. అని స్నాతకం చేశారు రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారు. పరబ్రహ్మమునకు స్నాతకం చేసిన భాగ్యాన్ని పొందిన వాడు దశరథుడు. తీసుకొచ్చి ఇయం సీత అక్కడ ఎలా చెప్పాడో అలాగే చెప్తాడు జనకుడు. ఇక్కడ మమ సుత ఈమె ప్రొనౌన్ చేస్తాడు. అక్కడ ఈమె మీరు కళ్యాణం చేసినా ఇదే చెప్తారు. ఈమె నాకు